Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బల్లార విచిత్రం కార్యక్రమం ఫిబ్రవరి 5, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బల్లార విచిత్రం కార్యక్రమానికి. ఇప్పుడు నేను ఒకటి చెప్పబోతున్నాను, దానికన్నా ముందు కొంచెం చిన్న ఇంట్రో ఇస్తాను. మామూలుగా ఎవరైనా సరే కొంచెం ఉత్సాహంగా ఉండాలి అంటే ఏం చేస్తారు, టీ తాగుతారు ఆర్ కాఫీ తాగుతారు. అసలు పొద్దున్న డైలీ రొటీన్, అసలు అవి లేకుండా రొటీన్ ఏదైనా గడుస్తుంది అంటే చాలా కష్టమైన విషయం. ఎంతోమందికి పాలు రాకపోతే అసలు డైలీ రొటీన్ స్టార్టే అవ్వదు. అదేంటి మన నువ్వే నువ్వే సినిమాలో చెప్పినట్టు, పాలు తాగితేనే కానీ నీకు రోజు స్టార్ట్ అవ్వదు, రేపొద్దున దాకా పాలు రావు అన్నట్టు, నీకు నిద్ర రాదు, రేపొద్దున దాకా పాలు రావు అన్నట్టు. లేస్తూనే ముందు మొహం కడగంగానే ఎవరైనా సరే చేతిలో న్యూస్ పేపర్ ఉన్నా కూడా ఆ న్యూస్ పేపర్ చూసేటప్పుడు కాఫీయో టీయో ఉంటే అసలు దాని ఆనందమే వేరని అనుకుంటూ ఉంటారు. నార్త్లో అయితే ఎక్కువగా టీ అంటారు, మన దగ్గర అయితే కొంచెం కాఫీ ఎక్కువ అలవాటు. అయితే మన డైలీ రొటీన్కి ఇంత ఇంపార్టెన్స్ సంతరించుకుని ఉన్నటువంటి టీ కానీ కాఫీ కానీ ఒకరోజు లేకపోతే మనకు అసలు గడుస్తుందా? ముందు అసలు దైనందిన క్రియ స్టార్టే అవ్వదు. చాలామందికి నేచర్ కాల్ రావాలన్నా కూడా టీలు కాఫీలే కావాలి. ఇక కొంతమంది ఉంటారు వాళ్ళతో మరీ దారుణం, అన్నం తినడం తక్కువ టీలు కాఫీలే ఎక్కువ. ఎస్పెషల్లీ బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకి బయట ఫుడ్ పెద్దంతగా నచ్చదు. ఆ ఏమోలే ఆ వేస్తారు ఇవి వేస్తారు మనకు అవసరమా అని చెప్పి ఆ కాఫీ ఇచ్చే ఓ టీ ఇచ్చే అంటూ ఉంటారు. అందులోనూ మెలకుతో ఉండడానికి టీ అనేది చాలా అత్యవసరమైన పదార్థం అని చాలా ఏళ్ల నుంచి చాలామంది నమ్మకం. వాచ్మెన్లు కూడాను ఫ్లాస్క్లో టీ పోసుకొని పెట్టుకుంటారు. నైట్ టైం చదువుకునే స్టూడెంట్స్ కూడాను ఒక ఫ్లాస్క్లో టీ పోసుకొని రెడీగా పెట్టుకొని అప్పుడు అది తాగుతూ చక్కగా చదువుకుంటూ ఉంటారు. కొద్దిగా నిద్ర వస్తున్నా సరే టీ పెట్టివనా, అల్లం టీ పెట్టివనా, ఆ టీ పెట్టివనా, మళ్ళీ టీలో రకరకాలు ఉన్నాయి. లెమన్ టీ, అల్లం టీ, గ్రీన్ టీ, పుది మింట్ టీ, మునగాకు టీ అని ఇప్పుడు కొత్తగా ఇంకోటి, అసలు ఏదైతే ఏముందిలే అదే డికాషన్లో టీ పొడితో పాటు ఏ ఆకులు వేస్తే అదనమాట. అట్లా ఇలా టీలలో ఇన్ని రకాల ప్రత్యేకతలు కూడా ఉన్నాయి కదా. మరి అసలు ఈ టీ ఫస్ట్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఎందుకంటే ఒక అసలు ఫస్ట్ టీ సంబంధించిన లీవ్స్ ఎలా వచ్చినాయి, అసలు అది ఎట్లా మనకి మన వరకు వచ్చింది అనేది చాలా మిస్టీరియస్గా ఒక థ్రిల్లర్ సినిమా తీసేటట్టు ఉంటుంది. ఎస్, థ్రిల్లర్ సినిమానే. దానికి దీనికి సంబంధం ఏంటి? ఎక్కడో ఒక టీ ఉండి ఉంటుంది, అది కొట్టుకుంటూ వచ్చి ఉంటుందని అనుకుంటున్నారేమో, అస్సలు కాదు. అసలు ముందు ఎంత ప్రామినెన్స్ అనే విషయం గురించి మాట్లాడుకునే మాట ఒక రీసెర్చ్ కూడా చేశారంట. రోజుకి 2 బిలియన్ల కప్పులు, ఎస్, 2 బిలియన్ల కప్పులు టీ మొబిలైజ్ అవుతూ ఉంటుంది. ఒక రీసెర్చ్ ప్రకారం వాటర్ తర్వాత ప్రపంచంలో అత్యంత ఎక్కువగా తాగే పదార్థం టీ. ప్రపంచంలో రోజు సుమారు 2 బిలియన్ల మంది వేడి వేడి టీ తాగిన తర్వాతే వాళ్ళ డేని స్టార్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ టీ మన వరకు ఎలా చేరిందనే విషయం గురించి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ఏముంది సూపర్ మార్కెట్లో కొన్నాం ఇంటికి తెచ్చుకున్నామని. కానీ ఈ టీకి సంబంధించిన కథ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ నవలని మించిపోయేలాగా ఉంటుందని మీకు ఏమని తెలుసా? ఈ కథలో ఒక స్పై, అతని ప్రయాణం, అవన్నీ కూడా చాలా అసలు టెన్షన్గా, అయ్యి బాబా ఇప్పుడు దొరికేస్తాడేమో, ఇప్పుడు ఏమవుతుంది అన్నంత ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఆ కథలో. ఎవరైనా బయోపిక్లు అవి ఇవి తీసి మనల్ని భయపెడుతున్నారు కదా, ఎవరైనా సరే ఇలాంటి ఒక బయోపిక్ తీస్తే టీకి సంబంధించి, ఆ టీ స్పైకి సంబంధించి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కొన్ని లక్కీలీ తప్పించుకుని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అయితే, కొన్నేమో చాలా అన్లక్కీగా దొరికిపోయినవి ఉన్నాయి. సో అసలు ఏంటిది అని అంటే, అసలు ఫస్ట్ అసలు టీ అనేది ఎట్లా స్టార్ట్ అయిందో నేను చెప్తాను, ఆ తర్వాత మిగతా కథలోకి వెళ్దాం. ఫస్ట్ టీ ఎలా స్టార్ట్ అయింది అనే దాని మీద చాలా 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 కొన్ని పాపులర్ కథలు ఉన్నాయి, కథలు అల్లారు, అలా చాలా రకాలు ఉన్నాయి. అయితే టీ అనేది చైనా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది. షిమంగ్ అనే ఒక ఫేమస్ చైనా చక్రవర్తి రాజ్యంలో బాగా పరిశుభ్రత పెంచాలి అని స్టార్ట్ చేశాడు. అంటే స్వచ్ఛ భారత్లు ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉన్నాయని నాకు అర్థమైంది. అయితే ప్రజలందరూ కూడా నీళ్ళని మరిగించి తాగాలి, ఎందుకంటే దాంట్లో చాలా రకాల బ్యాక్టీరియల్ వైరస్లు ఉన్నాయి. అప్పట్లో ఏంటంటే ఆరో ఫిల్టర్లు ఇవి అవి లేవుగా, కాబట్టి ఏ నీళ్ళైనా సరే పరిశుభ్రంగా తాగితే కాస్త రోగాలు రాకుండా ఉంటాయన్న ఉద్దేశంలో నీళ్ళని మరిగించి తాగమని చెప్పాడు. ఓ రోజు అడవిలో చక్రవర్తి వాళ్ళ టీం మొత్తంతో వస్తాడు కదా వెనకాల సైనికులు వాళ్ళందరూ, ఆ సైనికులు మామూలుగా నీళ్లు మరిగిస్తున్నారు చక్రవర్తి కోసం. అప్పుడే పొరపాటున అలా గాల్లో ఎగురుకుంటూ ఎగురుకుంటూ కొన్ని ఆకులు చెత్తలో, అంటే చెత్త అని కాదు కానీ కొన్ని ఆకులన్నీ ఎగురుకుంటూ వచ్చి ఆ మరుగుతున్న నీళ్ళల్లో పడ్డాయంట. తర్వాత శివంగ్ ఆ నీళ్లు తాగంగానే ఆ టేస్ట్ నచ్చడమే కాకుండా ఆ నీళ్లు తాగినప్పటి నుంచి ఒంట్లో ఒక రకమైనటువంటి కొత్త హుషారు మళ్ళీ వచ్చి చేరిందేమో, అబ్బా నా డే అసలు భలే ఉంది, అసలు ఏమన్నా యాక్టివ్గా ఉందా అని అనిపించేటట్టుగా ఒక మంచి యాక్టివ్నెస్ వచ్చిందంట ఆ గాలికి కొట్టుకొచ్చిన ఆకుల వల్ల, అది ఎంత వడగట్టించినా కూడా. ఆ రోజు చక్రవర్తి తాగింది టీ ఆకులు మరిగించిన నీళ్లు. దాంతో చక్రవర్తి వాటిని వేసుకుని తాగాలని తన రాజ్యంలో ప్రజలందరికీ చాటింపేయించాడు. తర్వాత ఆ పద్ధతి చైనాలో అన్ని ప్రాంతాలకు వ్యాపించి అందరూ కూడా ఆ మరిగించిన నీళ్ళల్లో ఆ ఆకులు వేసుకుని తాగడం స్టార్ట్ చేశారు. అయితే అలా ఇలా కర్ణాకర్ణిగా అదివరకేంటి చైతన్య మన చైతన్య ఏంటి ఏమిటో ఈ చైతన్య నారాయణాలు నన్ను వదలట్లేదు, చైనా ఏంటి నన్నంటుకోకు నామాల కాకిలాగా ఎవరితోటి అసలు సంబంధం పెట్టుకోకుండా ఐసోలేటెడ్గా అది ఒక్కటే ఉండేది కదా. సో అలా యూరోప్లో 16వ శతాబ్దంలో ఫస్ట్ ఈ తేయాకు గురించి అలా కర్ణాకర్ణిగా తెలిసింది. మిగతా వాళ్ళు ఎవరికి ఎంత పెద్ద తెలియదు కానీ ఏదో అట్లా టాక్ అనమాట, అబ్బా చైనాలో ఒక నీళ్లున్నాయట అసలు ఆకేసుకుని నీళ్లు తాగితే అబ్బాయి ఏం ఫ్రెష్గా ఉంటుందంట తెలుసా అని. ఇప్పుడు మీకు ఒకటి గుర్తు రావట్లేదు, ఈ మిగతా ఏమైనా ఒక వైద్యాలు కొన్ని చెప్తూ ఉంటారు కదా మంతెన సత్యనారాయణ, ఆ తర్వాత ఇంకేదో డైటు ఆ టైప్లోనే వీరమాచినని డైటు, ఇగో ఇప్పుడు కాదర్వలి, ఇవన్నీ కూడా ఇలాగే టాటా టాటా అనే అన్ని పాకిపోయి ఇప్పుడు అసలు మిల్లెట్లు మామూలుగా లేవు అసలు పరిస్థితి. ఎవరు చూడు ఇవే తింటున్నారు ఇవే తాగుతున్నారు. సరే అయితే అలా చైనాలో ఎక్కడో ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళినటువంటి వార్త ఏదైతే ఉందో, ఈ అందరూ చాటింపేసుకుని అందరూ అవి అవుతున్నారు అసలు ఏమన్నా యాక్టివ్గా ఉన్నారు అసలు వాళ్ళందరూ భలే ఉన్నారు హుషారుగా ఉన్నారు అసలు రోజంతా వాళ్ళకి యాక్టివ్గా ఉంటుంది ఆ కషాయం తాగితే అన్నట్టుగా, అఫ్కోర్స్ అది కషాయమే అవుతుంది నీళ్ళల్లో మరిగించిన ఆకులు వడగట్టుకుని తాగడం అనేది. సో ఈ కషాయం అయితే ఇలా ఉన్నది అది అదేదో ఆకు ఉంది అసలు అది భలే ఉంది అని చెప్పి యూరోప్లో నెమ్మదిగా ఒకళ్ళకి ఎవరికి తెలిస్తే వాళ్ళు మొత్తం చాటింపేశారు అంతా సూపర్ అనుకున్నారు బాగుంది. అప్పుడు యూరోప్లో తెలిసిన తర్వాత పోర్చుగీస్ వాళ్ళు ఈ టీ వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. ఒక సెంచరీలోపు టీని ప్రపంచంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో తాగడం మొదలుపెట్టారు. అయితే ఈ మరి టీ తాగాలి అంటే వీళ్ళందరూ ఏం చేస్తారు, చైనా నుంచి వాళ్ళు తెప్పించుకుని ఇంపోర్ట్ చేసుకుని దాన్ని వాళ్ళు అక్కడ మార్కెట్ చేసుకున్నారు. అయితే బ్రిటిషర్స్కి ఇది ఎంతగా నచ్చిందంటే ఈ టీ నీళ్లు ప్రతి ఇంట్లోనూ టీ తాగడం అనేది ఒక ఒక వ్యసనంలాగా ఒక అలవాటులాగా అయిపోయింది. మరి అలాంటప్పుడు ప్రతిసారి ఇంపోర్ట్ చేసుకుని ఇదంతా బదులు మనం ఎందుకు పండించకూడదు అన్న ఒక ఆలోచన వచ్చింది. పాశ్చాత్య ప్రపంచానికి ప్రతి వస్తువుని అందించే బాధ్యత ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉంది. దాంతో అది టీని చైనా నుంచి ఎలా అయినా సరే, అది మరి ఇప్పుడు మిగతా వెస్ట్రన్ కంట్రీస్ అన్నిటికీ ఈస్ట్ ఇండియా కంపెనీనే కదా ఇచ్చేది, అంటే బ్రిటిషర్స్ కంపెనీయే కదా ఇచ్చేది, ఏదైనా సరే అక్కడి నుంచి అలా ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడి నుంచి ప్రపంచం మొత్తానికి ఎక్స్పోర్ట్ చేసి వీళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. అయితే టీని అంటే ఆ టీ ఆకుల్ని చైనా నుంచి కొంచెం ఎక్కువ ధరకి కొనాల్సి వచ్చేది, ఎందుకంటే అక్కడ తప్ప ఇంకెక్కడ లేదు ఆ యునీక్ ఫీచర్ ఆ ఆకులు. అక్కడ టీ కొనుగోలు చేసిన తర్వాత నెమ్మదిగా సముద్ర ప్రయాణం చేసుకుంటూ వచ్చి ప్రపంచంలో మిగతా ప్రాంతాలన్నింటికీ చేరేసరికి అక్కడ స్టాక్ అయిపోయి వాళ్ళు అల్లల్లాడిపోతూ అయ్యో అర్రే వాళ్ళు లేదు అబ్బాయి ఇంకా స్టాక్ రాలేదా అని వెనుదిరిగి వెళ్ళిపోవడం ఇలాంటివి ఉంటాయి కదా. సో వీటన్నిటి మధ్య వాళ్ళకి ఒక రకమైన డిసప్పాయింట్మెంట్, అబ్బాయి ఇంకా రాలేదా అని ఇట్లా అనుకుంటూ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే, ఒక పని చేద్దాము దీనికి ఒక ఉపాయం ఉంది నా దగ్గర అని వాళ్ళు ఒక స్కెచ్ చేశారు. అదేంటో చెప్తాను చిన్న విరామం తర్వాత.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మన భారత ప్రజలు సుఖశాంతులతో సామరస్యంతో జీవిస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం ఎవరు? సరిహద్దుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాసే మన వీర సైనికులు. భరతమాత సేవలో వీర మరణం పొందిన అమర జవాన్ల గాథల్ని జై జవాన్ కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడకి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు మా ఆర్కైవ్ లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారవి చిత్రం కార్యక్రమానికి. సో ప్రతిసారి చైనా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుని మళ్ళీ వీళ్ళు మిగతా దేశాలకు డిస్ట్రిబ్యూట్ చేసి అదేమో లేట్ అయ్యి సముద్ర మార్గం కూడా వెళుతూ ఏ అసలు ఏంటి ప్రతిరోజు అక్కడ వాళ్ళేమో అబ్బాయి ఇంకా స్టాక్ రాలేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోయి, అసలు ఇదంతా బదులు అదేదో మనమే పెంచితే బాగుంటుంది కదా. పైగా దానివల్ల ఏంటంటే ఈ ప్యాకేజింగ్ దాన్ని మళ్ళీ సరిచేసి దాన్ని పంపించడం, దీనివల్ల రేట్ ఇంకా పెరుగుతూ ఉండేదన్నమాట, మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగేది. దాంతో ఇంగ్లీష్ వాళ్ళు ఏమనుకున్నారంటే మనమే స్వయంగా భారతదేశంలో ఈ టీ మొక్కలను పెంచాలి అని అనుకున్నారు. అలా చేస్తే అప్పుడు డిమాండ్ ఎక్కువ ఉన్నది కాబట్టి చైనా కూడాను మేము ఇంత రేటుకైతేనే ఇస్తాం, ఇంతకైతే ఇవ్వము అని ఇట్లాంటి ఎక్స్ట్రాలు చేయకుండా ఉంటారు. అప్పుడు మన దగ్గర పండించుకుంటే ఇంకా వాళ్ళని అడగాల్సిన అవసరం కూడా ఉండదు కదా అని చెప్పి చైనాకి కూడా చెక్ పెట్టచ్చు అని భావించారు. కానీ అసలు టీ మొక్క ఎలా ఉంటుంది, అసలు అది ఎలా పెరుగుతుంది, దాని నుంచి టీ ఆ గ్రాన్యుల్స్ని అసలు ఎట్లా తీస్తారు, వాళ్ళకి ఒక్క విషయం కూడా తెలియదు. అందుకే ఆ కంపెనీ చైనా టీకి సంబంధించిన గుట్టు విప్పడం కోసం అని చెప్పి రాబర్ట్ ఫార్చ్యూన్ అని ఒక స్పైని ఆ దేశానికి పంపించింది. అయితే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫు నుంచి రాబర్ట్ ఫార్చ్యూన్ అనేవాడు ఒక స్పైలాగా చైనాకి వెళ్ళాలి. చైనా దగ్గరికి అంటే అక్కడ ఒక మారుమూల ప్లేస్కి వెళ్లాల్సి ఉంటుంది టీ గురించి తెలుసుకోవాలంటే. మార్కోపోలో తర్వాత మేబీ యూరోప్కి చెందిన ఏ వ్యక్తి అసలు అక్కడికి వెళ్ళలేదు. ఫోజియాన్ ప్రాంతంలో ఉన్న కొండల మీద అత్యంత టేస్టీగా ఉండే బ్లాక్ టీని పండిస్తారని ఫార్చ్యూన్కి తెలిసింది. దాంతో ఫస్ట్ ఏం చేశారంటే తన ఇంకొక క్లాస్మేటో లేదా కొలీగో అట్లా ఉంటారు కదా, అట్లాంటి ఒక ఫ్రెండ్ని అక్కడికి పంపించారు. అయితే అతను అక్కడ ఉండగా ఈలోపు తను ఈ ఫార్చ్యూను తల గొరిగించుకుని నకిలీ జడను అతికించుకుని అచ్చం ఒక చైనా వ్యాపారిలాగా వేషం వేసుకుని సీయింగ్ అనే చైనా పేరు కూడా పెట్టుకున్నారు. పెట్టుకుని రుచికరమైనటువంటి టీ మొక్కలు గింజలు తీసుకురావడంతో పాటు ఆ మొక్కల్ని ఎలా పెంచాలి, వాటి నుంచి టీ గ్రాన్యూల్స్ తేయాక అసలు ఎలా వస్తుంది మొత్తం తెలుసుకుని రావాలని చెప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ అతడికి చాలా స్పెషల్గా చెప్పి అన్ని జాగ్రత్తలు చెప్పి ఏమేం కావాలో ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పి అవన్నీ తెలుసుకుంటే ఇండియాలో వాటిని పండిద్దాము. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పుడు మనల్ని 200 ఏళ్ళకు పైనగా పైగానే పరిపాలించింది కదా. సో ఆ పాలనలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ చైనా నుంచి ఇది దగ్గరే కాబట్టి పక్కనే కాబట్టి అట్లా మొత్తానికి వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు, నువ్వు వెళ్ళి తీసుకురావాల్సింది, నువ్వు అన్నీ తెలుసుకుని రావాల్సింది అని చెప్పి. ఆ పని చేసినందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఫార్చ్యూన్కి ప్రతి 700 పౌండ్స్ ఇస్తామని చెప్పింది. అప్పట్లో అంటే 16th century ఆ టైంలో 500 పౌండ్లు ఏడాదికి అంటే మరి అదనమాట, అంటే ఎంత ఎంత వాళ్ళు డెస్పరేట్గా ఉన్నారనేది తెలుస్తుంది. కానీ ఫార్చ్యూన్కి తెలుసు తను చేయబోయే పని అంత ఈజీ కాదు అని. ఆయన చైనాలో టీ ఎక్కడ ఎలా పండిస్తారో తెలుసుకోవడం మాత్రమే కాదు, ఎక్కడున్నాయో తెలియని ఆ మొక్కలని దొంగతనంగా లాక్ అంటే తీసుకొని తనతో పాటు తీసుకెళ్ళాలి. అయితే ఫార్చ్యూన్ మంచి ఎక్స్పీరియన్స్డ్ గూఢచారి అన్నమాట. ఏదో అప్రెంటిస్ లాగా వెళ్ళిపోయి వాళ్ళకి దొరికిపోయి ఇలాంటివి ఏమి ఉండవు. సో ఆయన ఈ టీ పండించే చోటుకి వెళ్ళంగానే కొన్ని మొక్కలు తీసుకెళ్ళడం వల్ల ప్రయోజనం ఉండదు, ఆ గింజలను భారతదేశం తీసుకెళ్ళాలి, అప్పుడే అక్కడ తేయాకు మొక్కలను భారీగా పెంచగలము అని అర్థమైంది. ఎందుకంటే టీ మొక్కలు తీసుకెళ్తే అది ఈస్ట్ ఇండియా అదే మన ఇండియాకి తీసుకొచ్చే లోపు మేబీ కొంచెం వడలిపోవచ్చు ఏమన్నా కావచ్చు. అదే విత్తనాలు తీసుకెళ్తే ఎప్పుడు పడితే అప్పుడు చల్లుకోవచ్చు అని ఆయనకు అర్థమైంది. అంతేకాదు ఇండియాలో టీ పండించడానికి చైనా రైతుల సహాయం కూడా అవసరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎప్పుడు వాటర్ పెట్టాలి, ఎలా ఉంచాలి, ఎలాంటి క్లైమాటిక్ కండిషన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళకే తెలుస్తాయి అని తనకు అర్థమైంది. ఫార్చూన్కి అర్థమయ్యి సరే అదే టైంలో అసలు టీని ఏ కాలంలో పండిస్తారు, ఆకుల దిగుబడి ఎలా ఉంటుంది, అసలు వాటిని ఎట్లా ఎండబెడతారు, ఇలాంటి మిగతా వివరాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలి కదా. ఏదో సిద్ధుడు అద్దంకి పోను పోయాడు రాను వచ్చాడని ఓకే నన్ను స్పైగా పంపించారు విత్తనాలు తీసుకున్నానా వచ్చానా అన్నట్టు వచ్చేస్తే అసలు ఇంకా అర్థమేముంది. అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకుంటేనే కదా రేపు పొద్దున ఇక్కడ వాళ్ళు సాగు చేయగలిగేది. అందుకని పూర్తిగా తెలుసుకుందాము అని అనుకున్నాడు. ఫార్చూన్ లక్ష్యము మామూలు టీ మొక్కల్ని చేజిక్కించుకోవడం కానే కాదు, అత్యంత రుచికరమైన బ్లాక్ టీ ఎక్కడుందో తెలుసుకోవడం. చివరికి ఎన్నో పడవలు, పల్లకీలు, గుర్రాలు ఎక్కి దిగి అష్ట కష్టాలు పడి 3 నెలల తర్వాత ఫార్చూను ఒక లోయలోకి వెళ్ళాడు. ఆ లోయలో ఉన్న తేయాకు పరిశ్రమ దగ్గరికి చేరుకున్నాడు. అంతకుముందు యూరోప్లో అందరూ బ్లాక్ టీ, గ్రీన్ టీ మొక్కలు వేరువేరుగా ఉంటాయని అనుకునేవాళ్ళు. కానీ ఆ 2 రకాల టీ ఒకటే మొక్క నుంచి వస్తుంది అని ఫార్చూన్ తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అసలు ఏంటి ఇంత టేస్టీగా ఉండే బ్లాక్ టీ, గ్రీన్ టీ 2 ఒకటే దాని నుంచి వస్తాయా, నేను ఇంకా 2 వేరువేరు అనుకున్నానే అని. టీ తయారవుతున్న ప్రతి చోట ఫార్చూన్ అస్సలు నోరు కొంచెం కూడా మెదపకుండా పనిచేశాడు. ఎందుకంటే తను ఒకవేళ ముందే నోరు విప్పి ఏదైనా మాట్లాడనుకోండి, చైనీస్ రాలేదు అని అంటే వేషమేమో పిలక అవి పెట్టుకుని మొత్తం చైనీస్ లాగా ఉండి నోరు ధరిస్తే పాష్ ఇంగ్లీష్ మాట్లాడితే ఇంకా అసలు ఏముంది. అందుకని అసలు నోరు ఎక్కడ మెదపకుండా, కాకపోతే ఏదైనా అర్థం కాకపోతే కనుక అంతకుముందు ఫస్ట్ ఒక సహచరుని పంపించాడు కదా కొలీగ్ని, అతన్ని అడిగి తెలుసుకునేవాడు ఏంటిది ఇది ఏంటి అని. అనుకోకుండా కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే ఫార్చూన్ కష్టం ఫలించి పాలకుల కళ్ళు గప్పి తేయాకు మొక్కలు, గింజలు అండ్ కొంతమంది చైనా కార్మికుల్ని కూడాను భారతదేశం పంపించడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ఆయన గైడెన్స్లో మొత్తానికి ఎలాగైనా సరే ఈ టీకి సంబంధించిన అన్నీ మన ఇండియాకి వచ్చేసినాయి. అయితే అవి తీసుకురావడంలో ఒక పొరపాటు చేశాడు. ఆయన తీసుకొచ్చిన మొక్కలని ఆ దేశంలో ఉన్నటువంటి కొండల మీద వింటర్లో సాగు చేస్తారు. కానీ చైనా నుంచి దగ్గరైన అస్సాంకి వీళ్ళు పంపించేసరికి అస్సాంలో వేడిగా ఉన్న ప్రాంతం వాటికి అసలు సరిపడలేదు. దాంతో అక్కడి నుంచి పట్టుకొచ్చిన మొక్కలన్నీ మెల్లిమెల్లిగా ఎండిపోవడం స్టార్ట్ అయినాయి. అయితే వాళ్ళు చేసిన ట్రయల్స్ అన్నీ కూడా అడుగంటిపోకముందే ఒక అద్భుతం జరిగింది. అది మరి ఈస్ట్ ఇండియా కంపెనీ అదృష్టమా లేకపోతే చైనా దురదృష్టమో తెలియదు, కానీ అదే టైంలో జరిగిన అద్భుతం ఏంటంటే అసోంలో ఏపుగా పెరిగే ఒక మొక్క గురించి వాళ్ళకి తెలిసింది. ఆ మొక్కని రాబర్ట్ బ్రాస్ అనే ఒక స్కాటిష్ 1823లో గుర్తించాడు. అచ్చు టీలాగే కనిపించే ఆ మొక్క అసోం పర్వత ప్రాంతాల్లో చాలా గుబురుగా పొదల్లాగా పెరుగుతూ ఉండేది. సరే ఈ ఫార్చూన్ తెచ్చిన మొక్కలు ఎండిపోవడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ అసోంలో కనిపించిన మొక్కల మీద దృష్టి పెట్టింది. ఒకవేళ సరే మేబీ అది ఒకవేళ అవ్వకపోతే అవ్వకపోయిందిలే కనీసం ఇదన్నా ఏమన్నా తేలుతుందేమో అని చెప్పి తర్వాత ఏం జరిగింది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆహా అందము చిందే, హృదయ కమలం
హృదయ కమలం,
అందుకునే రాదొకడే ఆహా, అందుకునే రాదొకడే
అందుకునే
రాదొకడే ఆహా అందము చిందే.
కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గల బయలేతలేదా చిగులు చిగురించెను. నిన్ను నేను చూసే వేళ నన్ను నీవు చూడలేల, నిన్ను నేను చూసే వేళ నన్ను నీవు చూడలేల, నేను పైకి చూడగానే నీవు నన్ను చూతువేళ, తెలిసిపోయే నీలో ఏదో బలపు తొంగి చూసెను, కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేత లేదా సిగ్గులు చిగురించెను. మొలక నవ్వు దాచుకోకు జిలుగు బయట జారనీకు, మొలక నవ్వు దాచుకోకు జిలుగు బయట జారనీకు, కురులు చాటు చేసుకోకు తెరలు లేవు నీకు నాకు, తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి చూసెను, కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేత లేదా సింగులు చిగురించెను. అందమైన ఈ జలపాతం ఆలపించే తీయని గీతం, ఓహో అందమైన ఈ జలపాతం ఆలపించే తీయని గీతం, కనిపించని నీ హృదయంలో వినిపించెను నా సంగీతం, తెలిసిపోయే నీలో ఏదో బలపు తొంగి చూసెను, కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను.
అందరికీ నమస్కారం అండి, నేను మీ రామజోగేశ్ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి అక్కడ అసోమ్కి పంపించిన మొక్కలన్నీ ఎండిపోవడం వల్ల, అసోమ్లోని ఒక గుబురు చెట్టు అచ్చు టీ ఆకు చెట్లలాగే ఉండడం వల్ల మొత్తానికి ఆ అసోమ్లో కనిపించిన ఆ మొక్క మీద దృష్టి పెట్టింది. ఫార్చూన్ వాటి మీద చేసిన పరిశోధనల్లో అవి కూడా ఆల్మోస్ట్ ఈ చైనా తేయాకు మొక్కల్లాగే ఉన్నాయి అని అర్థమైంది. అవి ఆ జాతి మొక్కే అయి ఉంటుందని తేలింది. చైనా నుంచి దొంగతనం చేసి తీసుకొచ్చిన తేయాకు పద్ధతులు, ఆ టెక్నిక్ అప్పుడు పనికొచ్చినాయి. వాటిలాగే హిల్లీ ఏరియాస్లో ఈస్ట్ ఇండియా కంపెనీ తేయాకు తోటల్ని పెంచింది. ఆ ఆకులతో తయారు చేసిన టీ అందరికీ బాగా నచ్చింది. అలా కార్పొరేట్ ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ దొంగతనం ఎందుకు కొరగాకుండా పోయే దశలో దాన్ని విజయవంతం చేశారు లాస్ట్ మినిట్లో. దేశంలో దొరికిన తేయాకు తోటల సాగు విజయవంతం కావడంతో అసోంలోనే ఒక పెద్ద ప్రాంతాన్ని ఎంచుకుని ఈస్ట్ ఇండియా కంపెనీ దాన్ని తేయాకు మొక్కలు పెంచడానికి పరిమితం చేసింది. తేయాకు వ్యాపారం కూడా స్టార్ట్ చేసింది. కొంతకాలం తర్వాత తేయాకు దిగుబడిలో చైనా కూడా వెనకబడిపోయేలాగా చేశారు మొత్తానికి. ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవడంతో చైనాలో కూడా టీ తోటలు ఎండిపోవడం మొదలైంది. టీతో ఒకప్పుడు పాపులర్ అయిన దేశం తర్వాత అలా మరుగున పడింది. అఫ్కోర్స్ తర్వాత వేరే వాటిల్లో చాలా హైక్ వచ్చింది, అది వేరే విషయం అనుకోండి, అదొక్కటి అవ్వడం వల్ల. అయితే ఇంగ్లీష్ వాళ్ళు ఏంటంటే టీ తయారీలో కొత్త కొత్త రుచుల్ని కనిపెట్టారు. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే అన్నీ సాగు చేశారు కదా టీ మొత్తం మీద, అసోంలో వీళ్ళే అన్నీ తయారు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ వాళ్ళు తాగినట్టు నీళ్ళల్లో మరిగించుకునే తాగడం ఎందుకు, దానికి ఇంకా కొంచెం మనం టేస్ట్ యాడ్ చేద్దాం అని చెప్పి అప్పుడు ఫస్ట్లో చైనా వాళ్ళు ఏంటంటే వేల ఏళ్ల నుంచి నీళ్ళల్లో ఆకులు వేసి మరిగించి దాన్ని కషాయం అనుకున్నారు. మనం కషాయం కూడా అట్లయితే అవుతాం కాబట్టి కషాయం అనుకోవచ్చు, లేదు తేనీరు అన్నట్టుగా అంటే టీడీ కోశాన్ని తాగేవాళ్ళు. కాకపోతే ఇంగ్లీష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టినప్పుడు, అంటే వీళ్ళు అసోంలో సాగు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏం చేశారంటే దాంట్లో అంటే ఆ డికాషన్లో ఫస్ట్లో షుగర్ వేశారు, ఆ తర్వాత పాలు కలపడం మొదలుపెట్టారు. వాస్తవానికి టీలో వేరే పదార్థాలు కలిపి ఎందుకు తాగుతారా అనేది చైనా వాళ్ళకి తప్ప మిగతా దేశాల వాళ్ళకి ఇప్పటికీ వింత, అంటే చైనా దేశం వాళ్ళు మిగతా వాళ్ళని వింతగా చూస్తుంటారు. వీళ్ళు ఎందుకు టీలో మిగతా పాలు షుగరు ఇవన్నీ పోసి కంపు కంపు చేస్తారు చక్కగా టీ డికాషన్ తాగకుండా అని వాళ్ళకి వింతగా అనిపిస్తూ ఉంటుందంట ఇప్పటికి కూడా. ఇటు ఇండియన్సు అట్లాగే అటు ఇంగ్లీష్ వాళ్ళు టీలో షుగరు పాలు కలుపుకొని తాగడానికి అలవాటు పడ్డారు. అయితే 1985లో అమెరికాలో పర్యటించిన మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ టీ కథలో భారతదేశం పాత్ర గురించి ఒక ఆధారాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ జాయింట్ కాన్ఫరెన్స్లో ప్రసంగించిన ఆయన ఇండియాలో పుట్టిన తేనీరు అమెరికాకి కాకుండా అమెరికాకి కూడా బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందాలనే కోరికను రగిలించింది అని అన్నారు. ఇండియాలో పుట్టిన తేనీరు అమెరికాకి కూడా బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందాలనే కోరికను రగిలించింది అన్నారు. ఆయన ఆ రోజు 1773 గురించి ప్రస్తావించారు. అప్పట్లో ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అమెరికాలో ఈ టీ వ్యాపారం బాగా చేసేది. అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా మటుకు చాలా దేశాలని పాలించి అందరి మీద అజమాయిషి చలాయించి ఆఖరికి మొత్తానికి ఇప్పుడు కదా దానంతటా అది బతుకుతూ, ఇప్పుడు మళ్ళీ బ్రెగ్జిట్ అని అది విడిగా కావాలి ఇది విడిగా కావాలని ఇప్పుడు కదా వీళ్ళన్నీ చేస్తుంది. వీళ్ళే అసలు ముందు యూరోప్ నుంచి బయటకు వచ్చేసి ఎగ్జిట్ అయిపోయారు. అలాంటిది అట్లా అంటే వాళ్ళకి ఏంటంటే ఇండివిజువాలిటీగా ఉండాలనేది వాళ్ళకి అనిపించింది, కానీ మామూలుగా అయితే కనుక అస్సలు ఛాన్సే లేదు. సో ఇలాగా ఈస్ట్ ఇండియా కంపెనీ అమెరికాలో టీ వ్యాపారం చేసినప్పుడు ట్యాక్స్ కట్టేది కాదు, మరి అప్పుడు ఆ జులుము మామూలు జులుము కాదుగా. అందుకని చివరికి విసిగిపోయిన కొంతమంది అమెరికన్స్ ఒకరోజు బోస్టన్ పోర్ట్లో ఈ షిప్స్ మీదకెక్కి కంపెనీ నౌకలో ఉన్న టీ పెట్టెలని సముద్రంలో పడేశారు. బ్రిటన్ దీనికి తమ బలగాలతోటి సమాధానం ఇచ్చింది. కానీ ఆ తర్వాత అమెరికా జనాభాలో విపరీతమైన అసహనం రగిలింది. దాని ఫలితంగానే 3 ఏళ్ల తర్వాత అమెరికన్లకి ఫ్రీడమ్ వచ్చింది. అయితే రాజీవ్ గాంధీ ఆ సమయంలో పొరబడ్డది ఎందుకు అంటే 18th సెంచరీలో ఇండియన్స్ తేయాకు పండించేవాళ్ళు కాదు. అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ చైనా నుంచి తేయాకు కొనుగోలు చేస్తూ ఉండేది. సో అదొక్కటి తప్ప అసలు మీకు ఇంతకీ మెయిన్ విషయం చెప్పలేదు కదూ. రాబర్ట్ ఫార్చ్యూన్ చాలా బలంగా మంచి కుదమట్టంగా ఒక మంచి బలవంతుడు బాహుబలి టైప్లో ఉండేవాడు. ఒక కూలి ముందు తల వంచాడు. అంటే ఓపెనింగ్ షాట్ ఎలా ఉంటే బాగుంటుంది, ఒకవేళ ఇది బయోపిక్గా తీస్తే అనే విషయం మీద ఆలోచిస్తే నాకు తట్టిన విషయం అన్నమాట. మంచి అంటే 1876లో ఈ ఫార్చ్యూన్ అనే అతను బాగా బలంగా పొడువుగా ఉండి ఒక కూలి ముందు అలా తల వంచాడు. ఒక కత్తిని చేతిలోకి తీసుకున్న ఆ కూలి ఫార్చ్యూన్ తల ముందు భాగాన్ని గొరగడం మొదలుపెట్టాడు. ఆ కత్తి మొద్దుదయ్యి ఉంటుంది, లేకపోతే ఆ కూలి మొరటువాడైనా అయి ఉండాలి. ఎందుకంటే ఫార్చ్యూన్కి తల గొరుగుతున్నట్టు లేదు, తల మీద గాట్లు పెడుతున్నట్టుంది. దాంతో ఆయన కన్నీళ్లు చెంపల నుంచి అలా కిందకి జారుతున్నాయి. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపు అన్నట్టు ఈ టైప్లో ఒక బిల్డప్ ఇచ్చి బయోపిక్లో స్టార్టింగ్. ఈ సంఘటన 1848 డిసెంబర్లో చైనాలో ఉన్న షాంఘై సిటీలో సిటీకి దగ్గరలో జరిగింది. ఫార్చ్యూన్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక స్పై అయితే ఆయన చైనా మార్మూల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పండించే టీని దొంగిలించి దాన్ని ఇండియా తీసుకెళ్లాలని అక్కడికి వచ్చారన్న విషయం వాళ్ళకు కూడా తెలియదు. ఆ పని చేయడానికి ముందు తను ఒక వేషాన్ని మార్చాల్సి వచ్చింది. అయితే చైనా వాళ్ళలాగా వేషం మార్చాలి అని అంటే మరి చైనా సాంప్రదాయ ప్రకారం తల ముందు భాగంలో ఉన్న వెంట్రుకలు తీయించుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆయన వెంట్రుకలకు ఒక జడను అతికించారు. ఆయనకి చైనా దుస్తులు వేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా నోరు తెరవకూడదు అని క్లియర్గా చెప్పారు. ఇలా అన్ని విధాల బాగా మొత్తం ప్రిపేర్ అయ్యి ఎక్కడ నోరు మెదపకుండా కేవలం ఆ రహస్యాన్ని ఛేదించడం కోసమే వెళ్ళాలి అని. అది అక్కడ ఇంకొక సమస్య ఏంటంటే దాన్ని దాచడం అంత సులువు కాదు. ఈ సమస్యను దాచడం ఏంటంటే చైనా వాళ్ళతో పోలిస్తే ఫార్చ్యూన్ ఒక అడుగు ఎత్తుగా ఉంటాడు. అయితే దాన్ని కవర్ చేయడానికి కూడా వాళ్ళు ఇంకొక అబద్ధం వెతుక్కున్నారు. ఏంటంటే ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉంది కదా, దానికి అవతల వైపు నివసిస్తాడు అని చెప్పారు. ఎందుకంటే అవతల వైపు చైనీయులు కొంచెం పొడుగ్గా ఉంటారు, యువతల వైపు వాళ్ళు కొంచెం పొట్టిగా ఉంటారు. ఈ పని కోసం ఆల్మోస్ట్ ప్రాణాలే పణంగా పెట్టాడు ఫార్చ్యూన్. హీ వాజ్ వెరీ ఫార్చునేట్, ఫార్చ్యూన్ వాజ్ రియల్లీ వెరీ ఫార్చునేట్ దట్ హీ కేమ్ అవుట్. ఈ పనిలో విజయం సాధిస్తే టీ మీద వేల ఏళ్లుగా చైనాకి ఉన్న ఆధిపత్యానికి తెరపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఆ పని చేయాల్సిందే, చాలా జాగ్రత్తగా ఉండు, కానీ నాకు ఈ పని మాత్రం చేసి పెట్టని క్లియర్గా చెప్పారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో టీని పండించి ప్రపంచమంతా దాని అమ్మకాలు స్టార్ట్ చేసి ఇంకా అసలు ఎప్పుడు చైనా ఏ టీ కావాలన్నా సరే అసలు చైనా నుంచే రావాలి, అక్కడ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తే కానీ తప్పదు, వాళ్ళు ఎంత రేటుకి ఇస్తే అంత రేటుకి కొనాల్సిందే. ఎందుకంటే వీళ్ళు అలవాటు పడిపోయారు. అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు టీకి ఎంత అలవాటు పడ్డారంటే మీరు గమనిస్తే ఊటీ, డార్జిలింగ్, ముస్సోరీ, ఈ అసోం, ఇవన్నీ కూడాను అంటే ఈ చోట్ల అన్ని చోట్ల వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ టీ ఇవన్నీ ఎందుకు పెట్టారు, టీ ఎస్టేట్లు అప్పట్లో అన్ని చోట్ల టీ ఎస్టేట్లు, హిల్ స్టేషన్స్ అన్ని చోట్ల టీ తోటలు, గెస్ట్ హౌజ్లు ఉండేవి. సమ్మర్ వచ్చిందంటే హిల్ స్టేషన్కి రావడం, అక్కడ టీ ఎస్టేట్ అన్ని చూసుకోవడం, మళ్ళీ దీనికి ఒక మేనేజరు, వాళ్ళు వచ్చినప్పుడు ఫ్రెష్గా టీ ఆకులు తెంపి దాన్ని మరిగించి అసలు ఒక రేంజ్లో వాళ్ళని బాగా ఇదిగా చూసుకుని ఇవన్నీ ఉండేవి కదా. సో ఇవన్నీ ఏంటంటే జనాలకి ఒక టైప్ ఆఫ్ ఇంపోజ్ చేసేసారంటే మేము టీ ఎస్టేట్స్ సూపర్గా మెయింటైన్ చేస్తాము, అసలు మాకు, మేము టీని ఇండియాకి తీసుకొచ్చిన ఘనత మాది, ఇప్పుడు మీరంతా దాన్ని వాడుకుంటున్నారు అన్న టైప్లో బిల్డప్ ఇస్తున్నారు. కానీ అప్పట్లో అసలు వాళ్ళకి అది లేకపోతే ప్రాణం విలవిల్లాడిపోయేవాళ్ళు. ఇంకా దీని గురించి చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
జీవితమే సఫలము, రాగ మధురము జీవితమే తపనము సాధకుగా భరితము ప్రేమ కథ మధురము జీవితమే సఫలము
everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగిల్ లాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో చైనా టీ బిజినెస్లో అసలు భయంకరంగా ఉండేది. దాని నుంచి ఎలాగైనా సరే ఆధిపత్యాన్ని తీసుకోవాలన్న ఉద్దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ, అంటే బ్రిటిషర్స్ కంపెనీ, ఏ విధంగా చైనా నుంచి ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళైతే చెప్పింది ఎటు వింటారు, వీళ్ళు అసలు బానిసలుగా ఉన్నారన్న టైప్లో ఇక్కడ మనం సాగు చేసి మనం అప్పుడు ప్రపంచాన్ని ఏలొచ్చు, ఈ నా ఇంత రేటుకి అయితే తప్ప నేను అమ్మను, లేకపోతే ఇలాంటివి అసలు మాకు కుదరవు అని అనకుండా డిమాండ్కి, ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి నీ కుప్పిగంతులు వేస్తున్నారు, అదే కనుక లేకపోతే అసలు మామూలుగా ఉండదని చెప్పి వీళ్ళు స్టార్ట్ చేశారని చెప్పాను కదా. అయితే ఫార్చూన్కి వేషం మార్చారు. చైనా సాంప్రదాయం ప్రకారం మొత్తం డ్రెస్సింగ్ కానీ తర్వాత వెంట్రుకలు కానీ అవన్నీ జడలాగా పెట్టి అవన్నీ చేశారు. భాష రాదు కాబట్టి దాన్ని దాచడం కోసం అని చెప్పి మాట్లాడొద్దన్నారు. హైట్ ఎక్కువ ఉన్నాడంటేనేమో గోడకు అవతల వైపు నుంచి వచ్చాడు. అవతల వైపు వాళ్ళు కొద్దిగా హైట్ ఎక్కువ ఉంటారు మిగతా చైనీస్తో పోలిస్తే. ఇన్ని విధాల కవర్ చేయడానికి మొత్తానికి ప్రాణాలు పణంగా పెట్టి ఆ టీ గింజలు, టీ మొక్కలు, కొంతమంది టీ కార్మికులు ఇవందరినీ దాటించి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో టీని పండించి ప్రపంచమంతా దాని అమ్మకాలు స్టార్ట్ చేయాలి అని వాళ్ళు ఆశించారు. అది ఒకవేళ ఆ ప్రయత్నంలో పట్టుబడితే మరి పరిస్థితి ఏంటి అని వీళ్ళు కూర్చుని డిస్కస్ చేసుకున్నారు. సజాయే మౌత్, మరణశిక్ష తప్ప ఇంకేమీ ఉండదు. వాళ్ళు కనీసం కరుణ కూడా చూపించకుండా ఇలా అక్రమంగా దేశంలోకి చొరబడ్డందుకు స్పైలాగా చంపేస్తారు అని. అంటే దానికి కారణం టీ పండించే విధానం ఏదైతే ఉందో అది చైనాలో ఒక రహస్యం, అది బిజినెస్ సీక్రెట్. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి పొక్కనివ్వకూడదని వాళ్ళు చాలా ఏళ్ళు ఎవరితోటి సంబంధాలు పెట్టుకోకుండా, అసలు బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేకుండా ఓన్లీ టీ ఎక్స్పోర్ట్ చేయమంటే చేస్తాం అంతే తప్ప అది ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎలా ఉంటుంది, మీరు ఎలా తయారు చేస్తారు, ఇలాంటి వాళ్ళు ఛాన్స్ లేదు అడిగితే అని చెప్పి వాళ్ళు ఫస్టే చెప్పారు. అందుకే వాళ్ళు అంత ఐసోలేటెడ్గా నన్ను అంటుకోకు నామాలు కాకన్నట్టు ఉన్నది. సో చైనా పాలకులు శతాబ్దాల నుంచి ఆ రహస్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే వీళ్ళు ఇలాగా మొత్తానికి దాన్ని రహస్యాన్ని ఛేదించడమే కాదు దాన్ని మళ్ళీ వేరే చోట నుంచి, అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు చైనా నుంచి ఇక్కడికి మొక్కలు తీసుకొచ్చారు, ఓకే బాగానే ఉంది, కానీ ఆ తీసుకొచ్చిన మొక్కలు మరి ఎండిపోయినాయంటే అది మీరు గమనిస్తే మీరు ఎక్కడైనా సరే హిల్ స్టేషన్లో తప్ప మామూలు చోట్ల అసలు ఎక్కడ మొక్కలు బతకని కూడా బతకవు. హిల్ స్టేషన్లో రోజు అలా మంచు పడుతూ ఉండాలి. మీరు గమనిస్తే ఊటీ, డార్జిలింగ్, ముసోరి, షిల్లాంగ్, తర్వాత మన దగ్గర అయితే అసలు ఛాన్సే లేదు. తెలంగాణ ఏపీలో టీ ఎస్టేట్స్ కొంచెం కష్టం, ఎందుకంటే సౌత్ అంతా అసలు మామూలుగానే కొద్దిగా ఈ హీట్ జోన్స్ అంటారు. అప్పటికి మదనపల్లి దగ్గర ఉన్న హార్స్లీ హిల్స్లో కొంచెం పండించేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు అక్కడ కూడా బాగా వేడి ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు మేము ఒక 12 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు, 16 ఏళ్ల క్రితమో 17 ఏళ్ల క్రితమో వెళ్ళినప్పుడు అక్కడ లైట్గా ఒక 4-5 వరుసలు పైగా మీరు గమనించే ఉంటారు. టీలు ఎప్పుడూ కూడాను ఒక స్టెప్పులు వైజ్గా పెడతారు చెట్లు, అన్నీ ఒకే రకంగా పొలంలాగా ఉండదు. అది కొంచెం పైనుంచి చూస్తే అందులోనూ ఇవన్నీ కూడాను హిల్ స్టేషన్స్ కదా, పైనుంచి కనుక చూస్తే మున్నార్ వెళ్తే మీకు అక్కడ టీ ఎస్టేట్లు కనపడతాయి మొత్తం. సో అవన్నీ కూడా ఏంటంటే స్టెప్పులుగా ఉంటాయి, చాలా ఒక ష్రబ్స్ లాగా ఉంటాయి టీ మొక్కలన్నీ కూడాను. వీళ్ళు వెనకాల ఒక బుట్ట లాంటిది కట్టుకుని ఇలా ఆకుల్ని తెంపడం పడేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అసలు ఆ వాళ్ళని చూస్తే భలే ముచ్చటేస్తుంది, వాళ్ళు ఎంత ముద్దుగా ఉంటారో. అలా మొత్తం అన్ని మున్నార్లో మీకు ఒక టీ ఫ్యాక్టరీ కూడా ఉంది. అక్కడ ఏంటంటే ఆకుల్ని అసలు ఎలా ప్రాసెస్ చేస్తారు, ఎంత టెంపరేచర్లో దాన్ని వీళ్ళు కోసుకొచ్చిన ఆకులన్నీ ఒక దాంట్లో పడేస్తారు. ఆ తర్వాత సర్టెన్ టెంపరేచర్లో ఒక చిన్న జాలి లాంటిది ఉంటుంది, దాని మీద పడేసి దాన్ని ఆ టెంపరేచర్లో ఎండబెట్టి ఆ తర్వాత వాటిని గ్రాన్యూల్స్ లాగా చేసి దాన్ని ప్రాసెస్ చేసి అప్పుడు అవి ఇస్తారు. అక్కడ మీకు టెస్టింగ్ కోసం అని చెప్పి టీ కూడా ఇస్తారు. మళ్ళీ ఇందులో చాక్లెట్ టీ, లంసా టీ, లాసా టీ, అవి ఇవి ఎన్నో రకాలు ఉంటాయి. అండ్ బ్రిటిషర్స్ విషయానికి వస్తే వాళ్ళు తర్వాత అంటే దీంట్లో ఈ టేస్ట్లు అన్నీ చెప్పారు కదా, మనకి అలవాటు చేసింది కూడా వాళ్ళే. నిజానికి చైనా వాళ్ళు టీ రహస్యం చెప్పనంత కాలము అందరూ విలవిల్లాడిపోయారట, ఎలాగ అసలు ఇది ఏం చేస్తున్నారు వీళ్ళు, అసలు ఇది ఏంటి. వాళ్ళు పంపిస్తున్నారు ప్యాకెట్లు సరే, కానీ అసలు ఆ ప్యాకెట్లలో ఉన్నది ఏంటి, ఏదన్నా ఒక పొడా లేకపోతే ఒక జీలకర్ర లాంటిది ఏదన్నా పొడి లాంటిదా లేకపోతే ఆకుల నుంచి వస్తుందా ఏంటి అన్నది, రూట్సా లేకపోతే స్టెమ్ బెరడా ఏంటి అనేది అర్థం కాక చాలా నాళ్ళు అసలు తలకాయలు బద్దలు కొట్టుకున్నారు. మరి వచ్చిన తర్వాత ఈ టేస్ట్కి ఇంకా ఇది యాడ్ చేస్తేలా ఉంటుంది, అది యాడ్ చేస్తేలా ఉంటుంది, అసలు ఇది ఎట్లా ఉంటుంది, అది ఎట్లా ఉంటుంది అని రకరకాలుగా వీళ్ళు ఎక్స్పెరిమెంట్లు కూడా చేశారు. ఇన్ని చేసి చక్కగా వాళ్ళు మొత్తం మీద చాలా ఒక యజ్ఞంలాగా దాన్ని ఎలాగైతే మనం ఇంకా బాగా దాన్ని రీసెర్చ్ చేసి మరి అంటే ఓన్లీ పంట పండించడమే కదా, దాని తర్వాత దాన్ని ఎన్ని రకాలుగా మార్కెట్ చేయొచ్చు అని ఎర్ల్ గ్రీన్ ఎర్ల్ గ్రే అని అమ్ముతారు. మీరు యూరోప్లో లేకపోతే ఇక్కడ కూడా ఉన్నాయి నాకు తెలిసి, కొంచెం స్టార్ హోటల్స్కి వెళ్తే ఎర్ల్ గ్రే టీ, తర్వాత మదామ్ ఇంకోటి ఏదో ఉంటుంది మదామ్స్ మూడో ఏదో ఒకటి ఉన్నది అది, అంటే ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకం అన్నమాట. తర్వాత లెమన్ టీ, తర్వాత గ్రీన్ టీ, బ్లాక్ టీ, మళ్ళీ ఇదేంటి మింట్, రకరకాల హెర్బల్ టీ, చాక్లెట్ ఇవి ఉన్నవి కోకో అవి అన్నీ వేసి చేసేది లమ్సా టీ అని అంటారు, చాక్లెట్ టీ లాగా ఉంటుంది. ఇలాంటివి బోల్డన్ని రకరకాల ఫ్లేవర్స్ తర్వాత వచ్చినాయి. అందుకే మీరు చూడండి ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు అక్కడ టీ పొడులు అన్నీ విడివిడిగా అలా పోసేసి అమ్ముతూ ఉంటారు. ఒక్కొక్క దాంట్లో అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఆ గ్రెయినే ఉంటుంది, ఆ గ్రాన్యులే ఉంటుంది, దానికి ఆ ఫ్లేవర్ని యాడ్ చేయడం అనేది ఏదైతే ఉందో అన్ని రకాల ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ ఉంటారు. చాక్లెట్ ఫ్లేవర్ ఉన్నదైతే నాకు అసలు తాగబుద్ధి కూడా ఇది, అదేంటో విచిత్రంగా ఉంటుంది. కాఫీలోనే చాక్లెట్కి సంబంధించింది కొద్ది గొప్ప బాగుంటుంది, కానీ టీకి నాకు ఎందుకు అంత నచ్చదు. ఈ ఎర్ల్ గ్రే, తర్వాత మ్యాడమ్స్ మూడు, ఇలాంటి టీస్ అన్నీ కూడా బాగానే ఉంటాయి. అంటే అన్నీ ఇంచుమించు ఒకేలా ఉంటాయి, కొద్ది గొప్పనే తేడా తప్ప. స్టిల్ మనకి ఏంటంటే ఒక ఈ హెర్బల్ టీ కానీ బ్లాక్ టీలో రెండు రకాలు ఉన్నాయి మళ్ళీ దాంట్లో. సో అన్నీ చూసుకుంటే ఒక రకంగా ఇన్ని ఇన్ని ఫ్లేవర్స్ ఉన్నాయా అని మనకి ఇప్పుడు అనిపిస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ వాళ్ళకు వాళ్ళు ఆపాదించుకున్నవా లేకపోతే ఏంటి అనేది తెలియదు, కానీ సూపర్ ఉంటాయి అసలు అన్నీను, చాలా బాగుంటాయి. సో ఇదండి టీకి సంబంధించినటువంటి వృత్తాంతం. మరి మీకు ఏ టీ నచ్చుతుంది, ఎందుకు నచ్చుతుంది అనేది కామెంట్ చేయండి మై ఇన్ మీడియా ఫేస్బుక్ పేజ్లో కానీ, ఆర్జే వెన్నెల ఫేస్బుక్ పేజ్లో కానీ. అంతవరకు దిస్ ఈజ్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. ఇవాళకి ఈ టీతో పరిసమాప్తం చేస్తూ రేపటి నెక్స్ట్ విషయం ఏమిటి అనేది రేపు చెప్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారవి చిత్రం కార్యక్రమం ఫిబ్రవరి 5, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.